గ్రంథరా శ్రీమద్ భాగవతం మూడో స్కందం 30వ అధ్యాయం 5వ శ్లోకం నరకస్థోపి దేహం వై నాపమాంతోక్తమిష్యతి నారక్యం నివృత సత్యం దేవమాయా విమోహిత. అనువాదం తాత్పర్యం కృష్ణకృపా తిరుమూర్తి అభయచరణ రేణ భక్తి వేదాంత శ్రీల ప్రభుపాదికి అనువాదం. జీవుడు తానున్న దేహమందే సంతుష్టుడై ఉండును. మాయ యొక్క ఆవరణాత్మక ప్రభావంచే విమోహితుడై నరకంలో ఉన్నా కూడా అతడు తన దేహాన్ని త్యజింప ఇచ్చగింపడు. నారకీయ భోగమునందే అతడు ఆనందమును పొందగోరును. చెప్పండి, జీవుడు తానున్న దేహమునందే సంతుష్టుడై ఉండును. మా యొక్క ఆవరణాత్మక ప్రభావంచే విమోహితుడై నరకంలో ఉన్నా కూడా అతడు తన దేహాన్ని త్యజింప ఇచ్చగింపడు. నారకీయ భోగమునందే అతడు ఆనందము గుణ ప్రయత్నించును. స్వర్గరాధకు ఇంద్రుడు ఒక మారు తన కాముకత కారణంగా గురువుకు బృహస్పతించబడి ఈ లోకంలో పంది జన్మ ఎత్తను. కొన్ని దినముల బ్రహ్మదేవుడు అతన్ని తిరిగి స్వర్గరాజ్యానికి పిలువగోరినప్పుడు పంది శరీరంలో ఉన్న ఇంద్రుడు స్వర్గరాజ్యం మొదలి తన రాజ్యస్థితిని మరిచి వెనుకకు పోవ నిరాకరించను. ఇది మాయా ప్రభావం. దానితో ఇంద్రుడు కూడా స్వర్గపు జీవితాన్ని మరిచి పంది జన్మలో సంతుష్టిని పొందగోరను. అనగా మాయ ప్రభావంతో బద్ధజీవుడు తనకి ఇవ్వబడిన దేహంలో మిగుల ఆసక్తుడగును. ఈ దేహాన్ని ధరించిన వెంటనే రాజు దేహం పొందుము అన్న అతడు అంగీకరింపడు. ఈ ఆసక్తి బద్ధజీవులందరినీ తీవ్రముగా ప్రభావితం చేయను. కనుక కృష్ణ భగవానుడు భౌతిక జగత్తున్నది అంతా త్యజించి నా శరణ పొందుము, నేను పూర్తి రక్షణ ఇచ్చుదును అని పలికను. కానీ దానికి మనం అంగీకరించక ఇప్పుడు బాగానే ఉన్నాము, ఎందుకు కృష్ణుడు శరణ పొంది ఆయన ధామానికి పోవాలను అని ఆలోచించదు. అది మాయ మోహం. ప్రతి ఒక్కరూ తమ గల జీవన స్థితితో అది ఎంత హీనమైనదైనా తృప్తిని పొందుచుందురు. ఓం జ్ఞానతిమిరాందస్య జ్ఞానాంజన కళాకయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కథామయ్యందరాతి స్వాపదాంతకం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాతాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. జీవుడు తానున్న దేహమునందే తృప్తిగా బతుకును. మా యొక్క ఆవరణాత్మక ప్రభావంచే విమోహితుడై నరకంలో ఉన్నా కూడా అతడు తన దేహాన్ని త్యజింప ఇచ్చగింపడు. నారకీయ భోగమునందే అతడు ఆనందమును కొరక యత్నించను. బద్ధ జీవితం యొక్క లక్షణాలని కపిల దేవుడు, కపిల ముని ఆయన విడమర్చి ఆయన విస్తృతంగా వర్ణన చేస్తున్నాడు. మన కష్టాలన్నిటికీ, మన దుఃఖాలన్నిటికీ ఈ శరీరమే కారణం. అయినా కూడా ప్రతి మనిషి శరీరంలో అహంకారంతో ఆనందం కోసం వెతుకుతో బతకడానికి ప్రయత్నం చేస్తాడు. ఏదైనా మనకి సమస్యలు కలిగిస్తున్నట్టయితే మనం దాని నుంచి దూరంగా వెళ్ళాలని, మన శత్రువుల్ని మిత్రువుల్ని ఎలా పెట్టుకుంటాం, మన అహంకారానికి మన శరీరానికి సంతోషం కలిగే పద్ధతులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని మనం మన మిత్రులు అనుకుంటాం. ఏదైనా మన అహంకారానికి కాలు రాస్తే లేదా మనం కోరేటువంటి భోగాల్ని ఆఫ్ చేస్తే వాళ్ళని మనం మన శత్రువులు అనుకుంటాం. కానీ ఆత్మ కళ్యాణం దృష్టిలో చూసినట్లయితే నిజానికి మన శత్రువులే మన మిత్రులు, మన మిత్రువులే మన శత్రువులని మనం అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి మన అహంకారాన్ని సంతోషపెట్టే పద్ధతిలో, అంటే మనం అహంకారం నుంచి బయటపడే అవకాశం లేదు. కానీ మనల్ని ఎవరిని విమర్శించినట్లయితే, నిందించినట్లయితే అప్పుడు మనకి మన తప్పులు తెలుస్తాయి, నాలో ఉండేటువంటి లోపాలు ఏంటి. ఒక విధంగా లోపం లేకపోయినా కూడా, దాన్ని మనం అనవసరంగా తిట్టినా కూడా దానివల్ల మనకి రోషం వస్తుంది, మనకి మన అహంకారానికి. కానీ ఎవరిని మనం తిట్టినప్పుడు ఎవరిని తిడుతున్నారు, కానీ మనం తిట్టినప్పుడు మన శరీర సంబంధంలో మన ఆత్మను చూడలేము. ఆత్మ శుద్ధంగానే ఉంటుంది, నిజంగా మనం ఆధ్యాత్మిక ఎదిగితే మనం తిట్లు వీటికి అతీతంగా మనకి లేకపోతే అడిగిపోతున్నాడు. ఏం చేస్తున్నా తిట్టు తీయగా ఉంటా అతీత అంటే తిట్టుకునేవాడు, తిట్టుకునే వాడు అడ్డూరు వాడు మారేసుకొని ఏం చెప్ప, ఏ భాషలో చెప్పాలి ఆయనకి. క్లాస్ మధ్యలో లేచిపోకూడదా, తలకాయిందా లేదా క్లాస్ మధ్యలో లేచిపోవడం అండి, క్లాస్ అయినా కూర్చోవాలి 9:15. నాట్ నెసరీ డిసిప్లిన్ అర్థం కావాలి మనకు, అర్థమైనా కూడా చేయగలిగేది లేదు. ఇది అర్థం చేసుకుంటే ఏదైతే పైకి పోయేట్టుగా మాట్లాడుతుంది. యు లైక్ ఇట్ ఆర్ నాట్ యు హావ్ టు సిట్ డౌన్ ఇన్ ది క్లాస్, దట్ ఈస్ డిసిప్లిన్. నాట్ గో అకార్డింగ్ టు యువర్ మైండ్. తలకాయలో పురుగు దూరింది, బస్సు లేచిపోతా ఉన్నాడు. దిమాగ్ మే కీడా గుమ్మనే లగ్తాయి ఉట్టనే లగ్తాయి. టైం క్లాస్ 8:30 to 9:50. సిట్ డౌన్. నాట్ గోయింగ్ దేర్ స్లీపింగ్ దేర్, నాట్ గోయింగ్ దేర్ గాసిపింగ్ దేర్. టెంపుల్ లైఫ్ మీన్స్ వాట్ ఎవర్ ప్రోగ్రామ్ ఈస్ గోయింగ్. టెంపుల్ లైఫ్ మీన్స్ వాట్ ఎవర్ ప్రోగ్రామ్ ఈస్ దేర్ వే టు బి దేర్. 4:30 to 5:30 మంగళారతి, నో ఎక్స్క్యూజ్. 5:30 to 7:30 జప, నో ఎక్స్క్యూజ్. 7:30 to 8:30 గురు పూజ, 8:30 to 9 క్లాస్. ఆఫ్టర్ క్లాస్ ఎందుకు వస్తుంది అండి వాసన? ఏమో మీ అందరికి వాసన వస్తుంది అండి, అట్టించేంత వాసన వస్తుందంట మాతాయి మీకు. చెప్పండి వాసన ఏమైనా వస్తుందండి? ఇది నోబడి నో స్మెల్, నోబడి హస్ కంప్లైంట్. తెల్లారింది కదా, ఏమైంది ఆయనకు? కొద్దిగా ఒళ్ళు నొప్పులు ఉంటే బస్సు గడ్డయింది. తపస్సు అంటే మరీ కాలు విరిగిపోతే లేచి రాలే, కొద్దిగా అట్లు ఇట్లు అంటే తొయ్యాల. మాతా ఏం చేస్తున్నారు? ఆయన మీ రూమ్లో ఉంచుకోమాకండి. జెంట్స్ నువ్వు ఇంకా ఆశ్రమ ఆడాళ్ళతో పండుకోమాకే, నువ్వు పైకొచ్చి సరైన మాత మీకేమైనా అబ్జెక్షనా? నో అబ్జెక్షన్, ఆయనకి అబ్జెక్షన్ లేదండి. అప్పుడు కొద్దిగా ఈ డిసిప్లిన్లో పోతా అండి. పెళ్ళాం కదా భయపడుతుంది, కొడతావా తిడతావా అని చెప్పి అందుకని గమ్ములు వస్తూ ఉంటుంది. మేము అదే వదిలిపెట్టాం కదా, మీద గట్టిగా ఊపి లాగి ఏమైంది రాజశేఖర్ చూసుకుంటాడు. ఎక్కడుంటాడు ఆయన? మీ రూమ్లో ఎవరుంటారు మాత? ఒకళ్ళే అరే, కొద్దిగా ఒళ్ళు నొప్పులు అయితే రాకపోవడం అండి. ఇప్పుడు లేచా? ఎట్లా వచ్చా? ఇప్పుడే లేచా? అదే పని పొద్దున్న చేయొచ్చు కదా, రెస్ట్ తీసుకోవడానికి తర్వాత వృత్తం విధింపా తర్వాత మీ వెనకాల పడేవాళ్ళు ఎవరు అంటారు అంతే కదా. 4 గంటల చిత్రం విధింపదాకా ఆ తర్వాత కొద్దిగా రెస్ట్ తీసుకున్నా, తలకాయ ఊపా సరేనా? हरे कृष्ण कहीं जाता है సురేష్కి తిట్లు అంటే అట్లు గుర్తొస్తాయి. ఈరోజు అట్లే ఉన్నాడు. నేను చెప్తుంది ఏడున్నరకి పని కాదే అండి, నన్ను కింద ఉండాలా ఏడున్నరకి అండి, ఎనిమిదిన్నరకి కింద ఉండాలండి. అందుకని 8:30 దాకా టైం ఇచ్చిన, 7:30 నుంచి 8:30, కనీసం 8:30 ప్రస్తుతం ఒక అరగంట సేపు క్లాస్. శత్రువులు మిత్రులు, మిత్రులు ఎలా అవుతారు మనకి అజ్యోతనం, మన అహంకారానికి సంతోషం కలిగే విధంగా ఉంటే వాళ్ళు మనకు మిత్రులు అవుతారు. మనకి శరీర సుఖాలు, ఏమైనా మనకి డబ్బు ఇచ్చేవాళ్ళున్నా, మనకి తిండి పెట్టేవాళ్ళున్నా, మనకి ఈ రకంగా శరీరానికి ఏదైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు, రోగం ఉన్నప్పుడు మనకు ఏమైనా సహాయం చేస్తే వాళ్ళని మనం మిత్రులుగా భావిస్తాము. మన శరీరాన్ని ఏమన్నా ఇబ్బంది పెట్టే వాళ్ళు అయితే, ఏమన్నా సతాయిస్తుంటే, మన కష్టపెడుతుంటే వాళ్ళు మనకు నచ్చరు. అట్లా మన అహంకారం మనకు కావాల్సినట్టు కాకుండా వాళ్ళు మనల్ని కంట్రోల్ చేసినట్టయితే మనకి వాళ్ళు నచ్చరు, శత్రువుల్లాగా అనిపిస్తారు. బద్ధ జీవితంలో ప్రతిదీ కూడా రివర్స్గా, బద్ధ జీవితంలో డబ్బు ఉంటే మనకి సంతోషంగా ఉంటుంది, ఆధ్యాత్మిక జీవితంలో మనం కావాలని చెప్పి అన్నీ వదిలేసి మనకి బద్ధ జీవితంలో మనం ఇష్టం వచ్చినట్టు బతుకుతూ ఉంటాం, ఆధ్యాత్మిక జీవితంలో మనం ప్రతిదీ కూడా క్రమశిక్షణ, మనస్సు చెప్పినట్టు కాకుండా గురువు చెప్పినట్టు లేదా శాస్త్రాలు చెప్పినట్టు మనకి నచ్చిన నచ్చకపోయినా. అదే రకంగా భౌతిక జీవితంలో, బద్ధ జీవితంలో మనం బాస్ కావాలండి. ప్రతి ఒక్కళ్ళు కూడా పెత్తనం చలాయించాల, అధికారం నాకుండాల. కానీ ఆధ్యాత్మిక జీవితంలో మనం నేను దాసుణ్ణి కావాలా, ఎవరు కూడా నాకు సన్యాసం కావాలా, నేను గురువు కావాలా, లేదు ఇవన్నీ నాకు అక్కర్లేదు, నేను ఒక దాసుడిగా ఉండి అనోనిమస్ అంటే అనోనిమస్ ఐఐటి అనోనిమస్ అంటే ఏంటండి, అనోనిమస్ ఇంగ్లీష్ అనోనిమస్ అంటే అనోనిమస్ అంటే మనం ఎలాంటి గుర్తింపు లేకుండా బతకడం. మనకి గుర్తింపు కావాలా, మనల్ని పొగడాలా, మనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, ఇవన్నీ అహంకారం ఉండేటువంటి వాడు కోరుకుంటారు కదా, మనకు అహంకారం ఉంది, నాకు గుర్తింపు కావాలా, నన్ను పొగడాలా. కానీ అహంకారం లేనటువంటి వాళ్ళు ఇవన్నీ మనం ఈ సంసారంలో ఈరోజు బతుకుంటాం, రేపు చనిపోతాం, దేవుడి సేవ చేసుకునే అవకాశం కలిసి జరిగితే కానీ ఈ గుర్తింపులు వాళ్ళు ఎక్కడికి పోయినాడు నరసింహులు. మనం ఆధ్యాత్మిక జీవితంలోకి వస్తే ఈ బతికే 4 రోజులకి మనల్ని ఎవరు పొగలాడా, ఎవరు పొగడాలా, ఎవరు గుర్తించాలా? గుర్తించే మనకు ఒరిగేది ఏముంది? మనం చెడిపోవడం తప్పితే, అంటే ఎవరిని పొగుడుతుంటే ట్యాంపరింగ్ అంటారు కదా. స్పేర్ ది రాడ్ స్పాయిల్ ది చైల్డ్. అందుకే ప్రభుపాద తన ఎదిగినటువంటి శిష్యుల్ని పని పెట్టుకుని ఆయన వాళ్ళలో వాళ్ళు బాగానే అన్ని చాలా బాగా ఆయన కూడా వాళ్ళకి తెలియనటువంటి కొన్ని చిన్న చిన్నవి కూడా తీసుకుని అప్పుడు శిష్యులు మనం ఇంత గట్టిగా సేవ చేస్తున్నా కూడా ప్రభుపాద మన ఇట్టదిడుతున్నాడేంది, మమ్మల్ని ఇంకా మళ్ళీ మళ్ళీ మనలో తప్పులు చూపిస్తున్నాడు, మిగతా వాళ్ళతో మామూలుగానే ఉంటారు, మనతో హెవీ అంటారు కదా, హెవీ హెవీ డ్యూటీ. తర్వాత ప్రభుపాద మళ్ళీ చెప్పారు, గురువు యొక్క బాధ్యత మనల్ని అణుకుగా ఉండేటి చేయడం, గురువు యొక్క బాధ్యత మన అహంకారాన్ని తీసేయడం, గురువు యొక్క బాధ్యత మనకు గర్వం రాకుండా ఉండడానికి ఆయన ఏదో ఒక తప్పు చూపిస్తూ, అంటే నిజానికి గురువు తన టైం వాడు చేసుకుని ఆయన మనకి అటెన్షన్ ఇస్తున్నాడు, ఆయన గమ్మున గదిలో కూర్చొని ప్రశాంతం భయం చేసుకోవచ్చు, నువ్వు చేయని చేస్తున్నాడంటే మనల్ని భక్తులు ఎదగడానికి సహాయం చేస్తున్నాడు. కానీ కొంతమంది అడిగారు, గురువు తిట్టినప్పుడు ఏం చేయాలా, మీరు ఎప్పుడైనా మమ్మల్ని తిట్టినప్పుడు అంటే ప్రభుపాద సంతోషపడాలా? ఎందుకంటే నా అహంకారాన్ని పోగొట్టడానికి గురువు నన్ను తిడుతున్నాడు, నేను భక్తులు ఎదగడానికి ఆయన సహాయం చేస్తున్నాడు, నాలో ఉండేటువంటి లోట్లని పొరపాట్లని చూపించి నన్ను బాగు చేస్తున్నాడు, అందరి ముందు నన్ను తిట్టడం వల్ల నేను వినయంగా ఉండేట్లు. ఇక్కడ మన జీవితం ఆధ్యాత్మిక జీవితంలో సంసార ఎవరిని తిడితే మన మూడంతా పాడవుతుంది కదా, మనంతగా డిస్టర్బ్ మన తలకాయ పాడవుతుంది, మీరు మన అహంకారానికి దెబ్బ తగిలితే. కానీ ఆధ్యాత్మిక జీవితంలో వెంటనే దీని నుంచి ఏం నేర్చుకోవాలా తేడా, పెద్ద జీవితంలో తిడితే మనకి కోపం వస్తుంది, ఆధ్యాత్మిక తిట్టినప్పుడు వెంటనే లోపలికి చూసుకుంటాడు. ఏం నేర్చుకోవాలా, అణుకుగా ఉండాలని నేర్చుకోవాలా, అహంకారాన్ని వదిలిపెట్టాలని నేర్చుకోవాలా, నాలుగు పొరపాట్లు ఉన్నాయి దీన్ని సరి చేసుకోవాలని నేర్చుకోవాలా, తర్వాత నేను బాస్గా ఉండాలని చూస్తున్నా కానీ నన్ను సేవకుడుగా, నేను సేవకుడు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నట్టుగా ఈయన ఇట్లా వ్యవహారం చేస్తున్నాడు. ఈ రకంగా ఆధ్యాత్మిక జీవితంలో ఎవరిలో మనం తిట్టినప్పుడు మనకి కోపం రాదు, దీని నుంచి నేను నేర్చుకోవాలి. అటు ఇతను నా మిత్రుడు. భక్తి మార్గంలో మనల్ని ఎవరన్నా నిందిస్తూ ఉంటే వాళ్ళని మనం మిత్రులుగా చూడాలి. ఇతను నాలో ఉండే లోపాలను ఎత్తి చూపిస్తున్నాడు. సైకాలజీలో కూడా ఉంది, మనల్ని పొగిడేటువంటి మిత్రుడి కంటే మనల్ని విమర్శించేటువంటి శత్రువు మనకి ఎక్కువ మేలు చేస్తాడు. అంతే కదా, మిత్రుడు మనం పొగుడుతుంటే మనం బాగుపడేదే ఉంది, నేర్చుకునేదే ఉంది. కానీ మన శత్రువు పని పెట్టుకుని శత్రువు కాబట్టి వీడి పరువు ఎట్లా తీయాలా, వీడిని ఎట్లా నేను అందరిలో ఇతన్ని ఇన్సల్ట్ చేయాలా, అంటే ఆ వ్యక్తి మన శత్రువు నిజానికి మనకి మేలు చేస్తున్నాడు. నేను మన వెనకాల నిలబడి మనం చేసే పొరపాట్లన్నీ చూస్తాం, వాటి బయటపెట్టి మనం బాగుపడే పద్ధతిలో చెబుతుంది. మనిషికి లేదా జీవికి ఏ దేహం దొరికినా కూడా బ్రహ్మ సమితిలో ఒక శ్లోకంలో యస్వింద్ర గోప మదవేంద్ర మహోస్వకర్మ బంధానురూప ఫలభాజన మాతనోతి కర్మాణి నిర్దాతి కింతు చ భక్తి భాజం గోవిందమాది పురుషం తమాం భజామి. అదే రంగ ఇంకో శ్లోకంలో ధర్మోత పాప నిచయాతి ధర్మోత పాప శ్రుతయా తపాంసి బ్రహ్మాది కీట పతగా పదయశ్య జీవ యత్త మాత్ర ప్రభవ వికట ప్రభావ గోవిందమాది పురుషం తమహం భజామి. ధర్మోద పాప నిచయ శ్రుతయస్తపాంసి. ఈ రెండు శ్లోకాలు చదువుతుంది. బ్రహ్మదేవుడి నుంచి కీటకం దాకా, బ్రహ్మదేవుడు అంటే ఈ సంసారంలో అన్నిటికంటే పెద్ద పోస్ట్, ఒక పిపీలిక. అది పిపీలిక అంటే యాంట్, సంస్కృతంలో పిపీలిక, బ్రహ్మ పిపీలిక అది పర్యంతం అంటారు. అదే ఇక్కడ బ్రహ్మదేవుడి నుంచి కీట పతంగం దాకా ప్రతి మనిషి కూడా తనకుండేటువంటి శరీరంలో దానికి అటాచ్ అయిపోయి ఆ శరీరం ద్వారా ఎన్ని కష్టాలు వస్తున్నా కూడా అతను నన్ను వదిలిపెట్టాలనేటువంటి ఆలోచన లేకుండా, వాళ్ళు మొదట్లో చెప్పినట్టు మనకి ఏదైనా కష్టమైనటువంటి పరిస్థితులు ఉంటే మనం ఆ పరిస్థితిని వదిలేయడానికి దాని నుంచి దూరం అవడానికి చూస్తాం. కానీ మనిషికి శరీరం ద్వారా అస్త కష్టాలు, నానా కష్టాలు, అని కూడా ఏ వ్యక్తికి కూడా విరక్తి అనేది కలదు. అందుకే భక్తి మార్గంలో అనవసరంగా నవ్వుతూ ఉంటారు కదా, లూజ్ నట్స్ లూజ్. మనకి నట్ లూజ్గా ఉంటే మనం రకరకాల ఇబ్బందులతో బతుకుతున్నాం. అయినా కూడా మనం ఏదో పెద్ద ఆనందంగా ఉన్నట్టుగా మనం పళ్ళికులు ఇస్తూ ఉంటాం, అంటే మనం మర్చిపోతాం నా స్థితి ఏంది, నేను ఏ శరీరంలోకి వచ్చి ఎలా బతకాల్సి వస్తుంది, ఉత్తరోత్తర ఈ శరీరానికి ఏం గతి పట్టబోతుంది, ఏం గుర్తుండవు. అందుకే వైష్ణవుల యొక్క లక్షణాలు వైష్ణవుల యొక్క 26 లక్షణాల్లో వైష్ణవుడు ఆయన గంభీరంగా ఉంటాడు. గంభీరంగా అంటే ఆయన అవసరానికంటే కూడా ఎక్కువగా, ఎవరైతే లూజ్గా ఉంటారో వాళ్ళు ఎక్కువ మాట్లాడుతూ ఉండడు, ఎవరైతే లూజ్గా ఉంటారో వాళ్ళు ఎక్కువ నవ్వుతూ ఉండడు. మనం మాట్లాడవచ్చు నవ్వచ్చు, కానీ ఎప్పుడు మాట్లాడాలా ఎప్పుడు నవ్వాలా తెలుసుకుని అంటే అది కూడా ఒక సేవ. మాట్లాడడం కూడా కృష్ణుడికి నేను మాట్లాడేది నా సేవ, లేదా మనం లూజ్ టంగ్ మామూలుగా నాలిక యొక్క స్వభావం అంట. ఉపదేశామృతంలో ప్రభుపాద స్వామి రాస్తారు, నాలిక స్వభావం ఏదో ఒకటి వాగుతూ ఉండడం, మాట్లాడుతూ ఉండడం. సైంటిస్టులు, ప్రొఫెసర్లు, స్కాలర్లు, వాళ్ళకి అసలు ఆత్మ శరీరం తేడా తెలియదు. ఆయన కూడా బ్లా బ్లా పెద్ద పెద్ద మీటింగులు, లెక్చర్లు, ఇవన్నీ ఎంతెంత చదువుతూ ఉంటాడు, విషయం తెలియదు. ఆయన కూడా మాట్లాడాలి. అదే రకంగా మనం మన చేతగాంతనాన్ని కవరప్ చేసుకోవడానికి మనం నవ్వుతూ ఉండడం. వైష్ణవులైనటువంటి వాళ్ళు ఇవన్నీ గమనిస్తూ ఉంటారు. వైష్ణవుడు ఒక ఎవడైతే మనసును కంట్రోల్లో పెట్టుకుని ఉంటాడో, అతను కంట్రోల్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనసు యొక్క బలహీనతలు, అదే మనం మనసుని ఎప్పుడు కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలా, అటు మన వీక్ పాయింట్స్ ఎంత మనకి తెలియదు. అని మనం మైండ్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనకి తెలుస్తాయి మన యొక్క వీక్ పాయింట్స్ ఏంటి. అటు వైష్ణవుడు మనసుని ఒక అద్దె దాకా కంట్రోల్ చేసుకుని ఉంటాడు. వైష్ణవుడు అంటే ఏం చేస్తూ ఉంటాడు, ఎట్లా మైండ్ని కంట్రోల్ చేసుకోవాలా, ఎట్లా మైండ్ని దేవుడి వైపు తిప్పుకోవాలా. వైష్ణవుడికి ఎప్పుడు తెరిపి అనేది ఉండదు, 24 గంటలు ఎట్లా నేను మనసును భగవంతుడి వైపు తిప్పుకోవాలా. మన మనసుకి అలవాటైపోయింది పని తప్పించుకోవడం ఎట్లా, పని ఎగ్గొట్టడం ఎట్లా, లేదా సోమరులాగా బతకడం ఎట్లా, లేదా అవసరానికంటే ఎక్కువ భోగాలు అనుభవించడం ఎట్లా, మనకి మామూలుగా అలవాటు అయిపోయింది. బట్ మనం దీని నుంచి బయటపడాలనుకున్నప్పుడు మనకి తెలుస్తుంది ఈ మైండ్ని కంట్రోల్ చేసుకోవడం ఏ రకంగా కష్టమైనటువంటి పని. కాబట్టి వైష్ణవులు 24 గంటలు వైష్ణవులకి ఎప్పుడు ఖాళీగా టైం ఉంది, పని ఏం లేదు, లేదా అనవసరంగా తినడం, అనవసరంగా నిద్రపోవడం, అనవసరంగా మాట్లాడడం, ఇది అనవసరంగా తినడం, అనవసరంగా నిద్రపోవడం, అనవసరంగా మాట్లాడడం, దీని ద్వారా మన ఆధ్యాత్మిక జీవితం ఏమవుతుంది, అది నష్టమైపోతుంది, పాడైపోతుంది. కానీ బద్ధజీవుల యొక్క స్వభావం, వాళ్ళు ఆధ్యాత్మిక సుఖం లేని కారణంగా తిండి సుఖం, అదే రకంగా వాళ్ళకి రిలాక్సేషన్, మనం భజన చేస్తుంటే మనం భగవంతుడి కదా, మనకి రిలాక్సేషన్, వాళ్ళు బలవంతంగా పనిచేయాల్సి వచ్చి ఎట్లా అటు వాళ్ళు సోమరిపోతూ సెలవు దొరికిందంటే ఈరోజు హాలిడే, రోజు 7:30కి నిద్ర లేవాల్సి వస్తుంది, ఇది హాలిడే తిన్నాక 10 గంటలకు నిద్రలేవాల. ఇటురోజు బలవంతంగా భగవంతుడి సేవ అయితే మనం సంతోషంగా చేస్తాము. ఈ భగవంతుడి సేవ కానట్లయితే మనం బలవంతంగా పనిచేయాలి కదా. వాడు మనకి జీతం ఇస్తున్నాడు కాబట్టి మనం బలవంతంగా పనిచేయాలా, లేకపోతే మనం నిలదీసి అడుగుతాడు లేదా జీతం కట్ చేస్తాడు కాబట్టి మనం బలవంతంగా పనిచేయాలి. కాబట్టి మరి హాలిడే తొడిగితే వాడి పేడ వదిలింది. ఈరోజు మన బాస్ దగ్గర కూర్చుని యజమాని దగ్గర కూర్చుని వాడు చెప్పినట్టు పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి బద్ధ జీవితంలో మనుషులు వాళ్ళకి ఆధ్యాత్మిక సుఖం లేని కారణంగా తిండి సుఖం మనం చెప్పుకోవచ్చు. ఈ సంసారంలో భక్తులు కాని వాళ్ళంతా ఏం చేస్తూ ఉంటారు, సోంబేరులాగా బతుకుతూ ఉండడం, ఎప్పుడు పడితే అప్పుడు తింటూ ఉండడం పార్టీలు అని చెప్పి తర్వాత వాళ్ళ అహంకారాన్ని చూపించుకోవడానికి ఏం తెలియకపోయినా కూడా బృందాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి అభిప్రాయాలు విషయం తెలియకపోయినా కూడా గమ్మున ఉండకుండా వైష్ణవులైనటువంటి వాళ్ళు దీనికి భిన్నంగా ఉంటారు. వైష్ణవులు ఎప్పుడు కూడా నేర్చుకునేటు దక్ష ఎక్స్పర్ట్ మౌన అనవసరంగా మాట్లాడకుండా మిత బుక్ కేవలం శరీరానికి అవసరమైన మాత్రమే తినడం. తర్వాత వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, కృష్ణైక శరణ. వాళ్ళు ఎప్పుడు కూడా నా ఆలోచనలు ఎప్పుడు కృష్ణుడి వైపుకి వెళ్తున్నాయా లేదా, నదులు ఏ రకంగా సముద్రం వైపుకి పోతూ ఉంటాయో ఆ రకంగా మన ఆలోచనలు సంసారంలో మనం అలసిపోతాం ఆలోచించి కదా. కానీ భక్తి మార్గంలో అలసట అనేది ఉండదు. ఎప్పుడు శరీరానికి అప్పుడప్పుడు కొంత శరీరానికి రెస్ట్ అవసరం ఉంటుంది, కానీ భక్తుడికి ఉత్సాహంలో తరగడదు. భక్తుడు శరీరానికి అత్యంత అవసరమైన రెస్ట్ తీసుకున్నా కూడా ఆ టైంలో కూడా ఆలోచిస్తూ ఉంటాడు, నా రెస్ట్ అయిపోగానే నెక్స్ట్ నేను ఇంకా దేవుడికి ఎట్లా నేను సేవలు అందించాలా. నిజానికి ఏ వ్యక్తికి కూడా మనం అంత సేవ చేయలేము. భగవంతుడికి ఎంతైనా సేవ చేయొచ్చు, అది ఒక మనిషికి మనం ఎంత సేవ అవసరం అవుతుంది దాని మనిషి కాబట్టి. కానీ భగవంతుడికైతే మనం లెక్కలేనంత సేవ. మళ్ళీ ఒక మనిషి మనం భోజనం పెట్టాలా, 4 ఐటెంలు వండుతాం 10 ఐటెంలు వండుతాం తినమంటే వాడు తినలేడు. అంటే మనుషులకు మనం సేవ ఎక్కువ చేయలేము, లిమిటెడ్ అని. భగవంతుడికి ఆయన 108 వంటకాలు ఉంటే ఇంకా ఉండొచ్చు కదా, ఎందుకంటే దేవుడు ఆయన ఇంకా చేయొచ్చు. నిజానికి మనం ఆ రకంగా బిజీగా ఉండడం మంచిది. లైఫ్లో ఎప్పుడు కూడా బిజీగా 24 గంటలు మనం బిజీగా లేనట్లయితే మళ్ళీ మన లూజ్ బిహేవియర్ ప్రారంభమవుతుంది. మనం ఎప్పటికప్పుడు బిజీగా లేకపోతే, అందుకే ప్రభుపాద స్వామి తన శిష్యులందరూ కూడా చేయలేనంత పని మొయ్యలేనంత బాధ్యతలు ఒక్కరికి. భక్తులందరూ కూడా తెలుస్తుంది కావలసినంత పని ఉంది. ఈ ప్రపంచాన్ని అంతా కూడా మార్చేటువంటి పని మనం ఎన్ని మందిరాలైనా కట్టచ్చు, ఎంతమందికైనా భోజనాలు పెట్టచ్చు, మనం ఎంత ప్రచారమైనా చేయొచ్చు, లిమిట్ అయినా కూడా మన ఆలోచనలు భోగాలు వైపు పోతూ ఉంటాయి. ఎట్లా అలవాటు కాబట్టి ఇక్కడ చదువుతున్నాడు ఇది మాయ యొక్క ప్రభావం. ఈ దేహ ప్రభావం ఉన్నంత వరకు మనిషి ఈ దైహిక సుఖాల కోసం అతను వెతుకుతూనే ఉంటాడు. తర్వాత ఎలాంటి దేహం దొరికినా కూడా అతనికి మనం చూస్తున్నాం గుడివాడే ఉండొచ్చు, కుంటివాడే ఉండొచ్చు, అయినా కూడా దానిలోనే మనిషి మనం చూస్తాం ఎంతమంది గుడ్డివాళ్ళు పెళ్లి చేసుకుంటూ ఉంటారు, గుడ్డివాళ్ళైనా కూడా పెళ్లి చేసుకుంటూ ఉంటారు. తప్పదు అది. వాడు అనుకోడు నేను గుడ్డాడిని కదా, వాడిని ఎందుకు పెళ్లి చేసుకోవాలా. అదే రంగు మనకు సొంత ఇల్లు లేకపోయినా, మనకు కావాల్సిన ఆస్తి లేకపోయినా, మనకి పెళ్లి మాత్రం కావాలా? ఎందుకంటే బద్ధ జీవితం, మనం భోగాలు మనం వదిలిపెట్టలేము. కానీ భక్తులైనప్పుడు ఈ నెగిటివ్ పాయింట్స్ అనేవి మనం గుర్తు తెచ్చుకుని నాకు కావాల్సినంత ఆస్తి లేదు, వాటిని నేను ఈ రకంగా నేను సాధారణ జీవితంలో ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, నేను కూడా అట్లా పెద్దవాడిని ఎందుకు కాకూడదు. బద్ధ జీవితంలో ఇట్లా ఆలోచన రావు మనకి. బద్ధ జీవితంలో ఎక్కడ పడి ఉంటే అక్కడ కూలాడు, కూలి పనిలో పనిచేయడం, తినడం. అట్లా ఏమన్నా ఎవరు ఏ పని చేస్తుంటే దానిలోంచి నేను వాళ్ళు ఆలోచన పనులుగా ఉంటారు. ముని అంటే ఆలోచన పడు మనిషి. ముని అయినట్లయితే అతను ఎప్పటికప్పుడు ప్రతిది ఆలోచిస్తూ ఉంటాడు. సంసార సుఖాలు ఎంత టైం ఉంటాయి, క్షణికమైనటువంటి సంసార సంబంధాలు ఎవరికి ఎవరు ఎంతకాలం ఉంటాయి, నేను వాళ్ళకి సేవ చేయాల్సి వస్తుందా, వాళ్ళు నాకు సేవ చేయాలా. మనం బాధ్యతలు పడినప్పుడు దాన్ని సేవ అంటారు, బాధ్యత లేకుండా ఉన్నా కూడా మనం పనిచేస్తుంటే దాన్ని సేవ అంటారు. వ్యక్తి పెళ్ళాం బిడ్డల కోసం పనిచేస్తుంటే నేను నా పెళ్ళాం బిడ్డలకి సేవ చేస్తున్నానంటే నవ్వుతారు జనాలు. అది చేయక తప్పదే, బాధ్యత అది. కానీ మనం మనకు సంబంధం లేకపోయినా మనం వాళ్ళ కోసం ఏదైనా చేస్తుంటే దాని సేవ. పేదవాళ్ళ కోసం, రోగుల కోసం, మన బంధువులు కాకపోయినా కూడా వాళ్ళకి మనం ఏదైనా మేలు చేయడం కోసం దాని సేవ. అట్లాగే భగవంతుడికి మన సేవలు అవసరం లేదు. కానీ మనం భగవంతుడికి సేవలు ఇచ్చినట్టయితే ఆయన వద్దండు. మనం ఈరోజు మందిరం వదిలిపెట్టేసి లేదా భగవంతుడి సేవలు వదిలిపెట్టి వెళ్ళిపోతే దేవుడు ఏమైనా ఇబ్బంది పడతాడు, ఆయన ఇబ్బంది పడ్డాడు దేవుడు, ఆయనకే ఇబ్బంది లేదు. అయినా కూడా మనం బాధ్యతగా తీసుకుని 4:30 అయిపోయింది, దేవుడికి ఆరాధన చేయాలా, దేవుడు బాగైపోయింది, దేవుడికి నైవేద్యం పెట్టాలా, మనంతటి మనం. దానివల్ల మనం దేవుడికి మేలు చేసిన వాళ్ళు ఏం కావట్లేదు అని మన జీవితం బాగుపడుతుంది. సాధకులు పరిశుభ్రతకి ధ్యానం వేయడం, సమయానికి ధ్యానం వేయడం, ఎదిగినటువంటి భక్తులు వాళ్ళు ఎప్పుడు కూడా టైంకి పనులు అవ్వాలా, ప్రతిదీ శుభ్రంగా ఉండాలా, మనం దేవుడి పనులు పెంచుకోవాలా, ఇంకా ఓపుకున్నంత వరకు దేవుడికి. ఎందుకంటే మళ్ళీ ఏదైనా శక్తి మిగిలిందంటే మళ్ళీ దాన్ని మనం భోగాల వైపుకి, శక్తి అంతా కూడా దేవుడికి మనం ఇచ్చినట్లయితే మనం అలసిపోయి వచ్చి నిద్రపోయి మళ్ళీ పొద్దున లేవగానే మళ్ళీ మనకి ఆ శరీరానికి కొంత శక్తి వస్తుంది. మళ్ళీ ఆ శక్తి అంతా కూడా భగవంతుడి సేవలకి ఇచ్చి మళ్ళీ అలసిపోయేదాకా మళ్ళీ ఇట్లా ఈ రకంగా మనిషి నిజానికి భగవంతుడి సేవలు ఆనందం ఉంది. ప్రారంభంలో మనకి తెలియదు, చేస్తూ ఉంటే మనకు తెలుస్తుంది. అందుకే నిజంగా మంచి భక్తులైన వాళ్ళు ఇది కష్టమైన పని, పని ఎక్కువగా ఉంది ఇట్లంతా కూడా ఆలోచించారు, బస్ దేవుడి దయ, దేవుడి దయ వల్ల ఖాళీగా ఉండకుండా చెబుతారు కదా ఏమన్నా, మనకి ఎంత దేవుడికి సేవ చేసుకునే అవకాశం కలిగింది. చక్కగా కాబట్టి ఇక్కడ చెబుతున్న పాయింట్ వచ్చి మనుషులు ఏ శరీరంలో ఉంటే ఆ శరీరం ద్వారా రకరకాల ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలు మనం పంది శరీరంలో ఉంటే మన నాలుగు కోరుకునేది ఉంది, మనం పక్షి శరీరంలో ఉంటే మన నాలుగు కోరుకునేది ఉంది, మనం పురుగు శరీరంలో ఉంటే మన నాలుగు కోరుకునేది ఉంది. ఆయన కూడా ఎక్కడికక్కడవి సంతోషంగా బతుకుతూ ఉంటే దీని అంటే కండిషన్ లైఫ్, ఎలాంటి ఆత్మస్పృహ లేకుండా బతకడం. నారకీయ భోగం మనం చూస్తే మనలో ఎప్పుడైనా కోరిక వస్తే దాన్ని మనం రోగంలాగా చూడాలంట. నాకు అదుపు లేకుండా ఎందుకు ఆలోచన రావాలా, నా అదుపు లేకుండా ఎందుకు నాకు కోరికలు రావాలా. మామూలుగా వ్యక్తి కోరికలు వస్తే వాళ్ళు తీర్చుకోవడానికి తాపత్రయపడుతూ ఉంటారు, కానీ భక్తుడైనటువంటి వాడు దాన్ని ప్రశ్న వేస్తూ ఉంటాడు, ఈ కోరిక వచ్చి నన్ను ఎందుకు ఇబ్బంది పెట్టాలా, కాబట్టి ఈ కోరిక నుంచి బయటపడ్డా ఎట్లా, కోరిక నుంచి బయటపడ్డా ఎట్లా. మనం భగవన్ నామ జపం చేస్తూ ఉంటే మన ఆలోచనలు ఏమవుతాయి, ఆలోచనలు శుద్ధం అవుతాయి. చేతో దర్పణ మార్జనం, మార్జనం అంటే క్లీన్ అవడం. నిజానికి మనకి రావాల్సింది ఈ దుఃఖ సంసారంలో ఈ రోగాలు పాలేటువంటి శరీరంలో, తర్వాత మృత్యు ఉండేటువంటి సంసారంలో మనం తిన్నగా ముక్కుసూటిగా ఒకటే పని ఉండాలి మనకి. నేను దేవుణ్ణి ఎట్లా సేవించుకుంటూ నా జీవితాన్ని గడపాలా. ఇప్పుడు మనం బండిలో పోతున్నప్పుడు జాగ్రత్త లేని టక్కన యాక్సిడెంట్ అవుతుంది కదా, వెంటనే బండి తోలేప్పుడు రకరకాల బళ్ళు ముందు నుంచి వెనక నుంచి పక్క నుంచి పోతూ ఉంటాం కదా. మనం కొద్దిగా జప్కి మనం కొద్దిగా నిద్ర వచ్చినా మన ధ్యానం అటు ఇటు పైన నడే యాక్సిడెంట్. అటు ఇక్కడ మనం భగవంతుడి సేవ నుంచి కొద్దిగా అటు ఇటు అయ్యామంటే నడి వెంటనే మనం మళ్ళీ మాయలో పడిపోతాం. మనకి ముందరి నుంచే మాయ అలవాటైంది, దీని నుంచి బయటపడలేకపోతున్నాం. మళ్ళీ ఇంకా మన మాయ తలకు చుట్టుకుందంటే అంటే నారకీయ జీవితం. నారకీయ జీవితం అంటే మనకి ఇట్లా జలుబు రోగం ఉంది, మనకి ఆస్తమా రోగం ఉంది, మనకి థైరాయిడ్ రోగం ఉంది, మనకి కీళ్ళ రోగం ఉంది, మనకి నోట్లో పుళ్ళు పడే రోగం ఉంది, మనకి కాళ్ళు పాచిపోయే రోగం ఉంది, రకరకాలు కదా. అందరి రోగాలు చెప్పాను లేదా, అయినా కూడా మనం అంతా ఇవన్నీ కూడా మర్చిపోయి సంసారం బాగానే ఉందంటారు కదా. ఏమంటారు, మాయ మన నెత్తి మీద కాలుతో దంతా ఉంటే అని అంటారు కిక్స్. మాయ మన నెత్తి మీద కాలుతో దంతా ఉంటే ప్రభుపాద భాగవతం తాత్పర్యంలో ఆడగాడిద వెనకాల తంతా ఉంటే మొగ్గాడిద ఎంత ప్రేమతో అదే ప్రేమ కలాపంలాగా నిజానికి దెబ్బలు పడుతూ ఉంటే ఆ రకంగా నీ సంసారంలో మాయ మనల్ని రకరకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయినా కూడా మనం మర్చిపోయి బాగుపడేది ఎప్పుడు, ఈ సంసారంలో ఉండి మనం భక్తి చేయలేకపోతే మనం స్వర్గానికి వెళ్ళి భక్తి చేయగలమా. ఎందుకంటే స్వర్గంలో భక్తి చేయడం వీలు కాదు, ఎందుకంటే అక్కడ తట్టుకోలేని సుఖాలు ఉంటాయి, మనకి దేవుడు అవసరంగా కనిపించింది. అట్లాగే మనకి కావాల్సినంత డబ్బు పలుకుబడి ఉంటే మనకి దేవుడు అవసరం కనిపించదు. బస్ నాకు ఎంతమంది నా దగ్గర పనిచేస్తున్నారు, నాకు ఎంత డబ్బు ఉంది, నేను కూర్చొని భజన చేయాల్సిన అవసరం నాకేముంది. కాబట్టి మన జీవితం ఎంత సాదాగా ఉంటే, జీవితంలో ఎన్ని సమస్యలు ఉంటే అంత మనకి మంచిది. ఎందుకంటే వాస్తవ జీవితాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇది బతుకంటే ఇది ఇట్లా సమస్యలు, ఇట్లా రోగాలు ఉంటాయి, ఇట్లా సమస్యలు ఉంటాయి, ఇట్లా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, ఇట్లా గొడవలు ఉంటాయి, ఇట్లా కొట్లాటలు ఉంటాయి, ఇట్లా తలనొప్పులు ఉంటాయి. కాబట్టి భక్తి చేయడమే మంచిది. నేను భక్తిని వదలకూడదు, ఎందుకంటే ఈ సంసారం సమస్యలతో నిండి ఉన్నది. కాబట్టి ఇక్కడ ఏదైనా పని చేయాలంటే కేవలం భక్తి చేసుకుంది అన్నట్టు ముక్కు మూసుకుని దాటవేయడం. ఈ సంసారం మనం ఏం పట్టించుకోకుండా బస్ 24 గంటలు భగవంతుడు భగవంతుడు, కృష్ణుడు కృష్ణుడు అనడంత,
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే,
గ్రంథరాశి భాగవతానికి శ్రీల ప్రభుత్వానికి.